ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మరికొద్ది క్షణాల్లో మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
ఈశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదచరణారవిందాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడని శాంతిధామం ప్రశాంతిలయం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. భగవాన్ బాబావారి దివ్య అవతారోద్యమం అఖండమైనది. మనకి అది ఇష్టమున్నా లేకపోయినా కొనసాగుతూనే ఉంటుంది. ఆ అవతారోద్యమంలో మనకి అవకాశం రావడం మన అదృష్టం. స్వామి వివిధ రకాలైన మనుషులకు, వివిధ రంగాలలో ఉన్నవారికి తమ ఉద్యమంలో పాల్గొనే అవకాశమిచ్చి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. స్వామి అద్భుతాలను వారి చేత ఎలా చేయిస్తారో అది ఊహకందనిది. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోని మంచినీటి పథకాలు, ఆసుపత్రులు వీటికి చక్కని ఉదాహరణలు. స్వామి దగ్గరకు రావడానికి అవకాశం దొరికిన డాక్టర్ కీత్ క్రిచ్లావ్ ఏ విధంగా స్వామి కార్యంలో ఒక పాత్రను పోషించారో ఈరోజు శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈయన పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రూపొందించడంలో ప్రముఖ పాత్రను ఎలా పోషించారు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం. ఈ ఇంటర్వ్యూ ఆంగ్లంలో రికార్డు చేయబడింది. ఇప్పుడు మీకు ప్రసారం చేయబోయే ఈ కార్యక్రమం ఆంగ్ల పరిచయ కార్యక్రమం యొక్క తెలుగు అనువాదం. మరి కీత్ క్రిచ్లావ్ గారు ఏ విధంగా స్వామి ప్రేరణతో ఈ అద్భుతమైన వైద్యాలయాన్ని సృష్టించారో విందామా?
శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి స్టూడియోకి డాక్టర్ కీత్ కిచ్లు విచ్చేయడం మనకెంతో ఆనందదాయకం. వారు బ్రిటన్ దేశస్థులు. ప్రొఫెసర్ కిచ్లు గ్రంథకర్తగా, ధార్మిక శిల్పకళపై ఉపన్యాసకులుగా విఖ్యాతులు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో పరిశోధనా విభాగం డైరెక్టర్గా పనిచేశారు. లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో ఇస్లాం శిల్పకళ ఆచార్యులుగా ఉన్నారు. వారు ఇస్లాం సాంప్రదాయ కళకు సంబంధించి నెలకొల్పిన విజువల్ ఇస్లామిక్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ సంస్థ తదనంతర కాలంలో ప్రిన్సెస్ స్కూల్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్గా అభివృద్ది చెందింది. డాక్టర్ కీత్ శాస్త్ర కళారంగాల్లో సాంప్రదాయక విలువలను అధ్యయనం చేసి ప్రోత్సహించే కైరోస్ అనే సంస్థను కూడా నెలకొల్పారు. చాలా కాలం దానికి డైరెక్టర్గా కూడా పనిచేశారు. డాక్టర్ కీత్ ఆర్డర్ ఆఫ్ స్పేస్, టైమ్ స్టాండ్ స్టిల్ వంటి ఎన్నో గ్రంథాలను రచించారు. ఆ రంగాల్లో వారు సాధించినవన్నీ ఒక ఎత్తైతే, ప్రశాంత్ నిలయంలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ భవన రూపకల్పనలో వారు చూపిన అసామాన్య శిల్పకళా చాతుర్యం మరో ఎత్తు. దానిని అందరూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటారు. దైవ ప్రేరణతో వారా భవనాన్ని మొదట తన మనోనేత్రంతో దర్శించారు. డాక్టర్ కీత్, రేడియో సాయి స్టూడియోకి మీకిదే హార్దిక స్వాగతం. మీ రాక మాకెంతో గౌరవప్రదమైనది. భగవంతుని చేతిలో ఒక అపూర్వమైన పరికరం మీరు. మానవాళి అంతా అనుకరించదగిన అద్భుతాన్ని సృష్టించారు. క్రైస్తవులై ఉండి మీరు ఇస్లాం శిల్పకళను అధ్యయనం చేశారు. ఇప్పుడు విశ్వ సామరస్యానికి ప్రతీకగా నిలిచి పరిపూర్ణ చికిత్సను అందించే సంస్థను నెలకొల్పే పనిలో పాలుపంచుకున్నారు. ఇంగ్లాండ్ నుంచి ప్రశాంతలయం వరకు సాగిన మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో తెలుసుకోవాలనుందండి.
ఏదైనా ఎక్కడ మొదలవుతుందో మనలో అందరికీ తెలుసు. నిజానికి మన అంతరంగం నుంచే ఆరంభమవుతుంది. సుమారు 70-80 దశకాల మధ్యకాలంలో ఒక మహిళ సత్యసాయిబాబా అనేవారొకరున్నారని నాకు తెలిసేలా చేశారు. ఆమె నాకు అద్భుతమైన విభూతిని రుచి చూపించింది. ప్రశాంతి నిలయం గురించి వివరించి బాబా గురించి తెలిపే పుస్తకం ఒకటిచ్చింది. నా పనుల్లో పడి చాలా కాలం వరకు అవేవీ పట్టించుకోలేదు. మనలో ఏ ప్రతిభ ఉన్నా అది దైవదత్తమే. అయితే బహుముఖ ప్రతిభ అనేది ఒక వరము, శాపము కూడా. ఎన్నో పనులు ఒకేసారి చేయవలసి వస్తే ఆ బరువు బాధ్యతలు నిర్వర్తించడం కష్టం. నాకు చైనా శైలిలో చిత్రలేఖనం, ఇస్లాం శైలిలో చేతిరాత, జామెట్రీలు పట్టుబడ్డాయి. నా ఆనందం కోసం రెబ్రాంట్ చిత్రాలకు నకలు రాసేవాణ్ణి. ఇన్నిటిలో దేనిని ఒక వృత్తిగా లేక వ్యాసంగంగా మలుచుకోవాలో నిర్ణయించుకోవటం నాకు చాలా కష్టమైంది. విశ్వజనీయమైన మతం గురించి బాబా చెప్పిన పలుకులు నన్ను బాగా ప్రభావితం చేశాయి. అన్నిటికీ మూలమైన దైవం ఒక్కడే. వివిధ మతాలు పరస్పరం గౌరవించుకోవాలి. విశ్వజనీయమైన మతం విషయంలో బాబావారి పంథ నాకు చాలా బాగా నచ్చింది. అదలా ఉండగా ఒకరోజు నీలికళ్లతో ఆజానుబాహువైన ఓ అమెరికా ఆసామి లండన్లో ఉన్న నా ఆఫీసుకొచ్చాడు. వస్తూనే ఎవరో సత్పురుషుణ్ణి కలవడానికి తనతో ఇండియా రమ్మని కోరాడు. ఆ సత్పురుషుడెవరో నాకేమీ తెలియదు. హార్డ్ రాక్ కేఫ్ అని ఏదో చెప్పాడు. నా సెక్రటరీ అతని వెనక నిలబడి నాకేవో సంజ్ఞలు చేస్తోంది. హార్డ్ రాక్ కేఫ్ గురించి ఆమెకు తెలుసు. అందుకే నాతో మాట్లాడుతున్న వ్యక్తి చాలా ప్రముఖుడని తెలియజెప్పేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.
అది ఆమె కర్తవ్యం కదండి. సరే, కాని ఇదంతా ఎప్పుడు జరిగింది?
అది మాత్రం అడక్కండి. తేదీలు గుర్తుంచుకోవడం నా వల్ల కాని పని. బహుశా 90వ దశకం అనుకుంటాను. ఇందాక అమెరికా దేశస్థుడు అని చెప్పాను చూడండి, అతని పేరు ఐసాక్ టైగ్రేట్. టైగ్రేట్ చెప్పిన ఆ సత్పురుషుడు ఎటువంటి వారు? నా భార్య ఇట్టే పోల్చుకోగలదు. అందువల్ల నా భార్య కూడా నాతో ప్రయాణం అయితే ఇండియాకి వస్తానని టైగ్రేట్కి చెప్పాను. తను వస్తే మేం కలవబోయే వ్యక్తి మహాత్ముడో కాదో ఇట్టే పసిగట్టేస్తుంది. అది నా నమ్మకం. అతను తనకేమీ అభ్యంతరం లేదన్నాడు. సరే, అందరం కలిసి ఆశ్రమానికి వచ్చాం. అక్కడ కుల్వంత్ హాల్ పక్కనే ఉన్న పెద్ద హాల్లో ఏదో ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది.
మీరు చెప్తున్నది పూర్ణచంద్ర ఆడిటోరియమండి?
అవును, అదే. వచ్చే రాగానే మమ్మల్ని ముందు వరుసలో కూర్చోబెట్టారు. అది నాకు కాస్త ఇబ్బంది అనిపించింది. బాబా కూడా అక్కడే ఉన్నారు. హాలు ఒక పక్కంతా రంగురంగుల చీరలు కట్టుకున్న స్త్రీలతో తళతళలాడుతోంది. మరో సగం అందరూ ఒకే మాదిరిగా తెల్లబట్టలు ధరించిన పురుషులతో వెలవెలబోతోంది. వారి మధ్య రంగుబట్టలు ధరించి కూర్చోటం నాకు సిగ్గనిపించింది. బాబా ముందుగా నా భార్యను పలకరించడం ఆశ్చర్యమనిపించింది. తర్వాత ఆయన నేను ఐసాక్ కూర్చున్న చోటుకొచ్చి వేలుతో నన్ను చూపుతూ, ఇతడేనా ఆర్కిటెక్టు అని అడిగారు. మళ్లీ మరిచిపోతానేమో, ఇక్కడ ఒక విషయం చెప్తాను. బాబా నన్ను ఏమడిగినా ఎప్పుడూ నేను కావచ్చు అని జవాబిచ్చేవాణ్ణి. వారి దగ్గర నాకే తెలుసుననుకోవడం చాలా ప్రమాదకరం. నాకు నా భార్యకు తొందరగానే ఇంటర్వ్యూ దొరికింది. బాబా మాటలకు చేతలకు వ్యత్యాసం ఉండేది కాదు. అది నాకు చాలా సంతృప్తిని కలిగించింది. బాబాతో మేమొక ఫోటో దిగాం. అందులో నా భార్య చక్కగా నవ్వుతుంటే నేనేమో గంభీరంగా మొహం పెట్టి నేలచూపులు చూస్తున్నాను.
తొలి పరిచయంలో బాబాపై మీకు ఎలాంటి అభిప్రాయం కలిగింది?
బాబా చాలా ఆత్మీయుల్లా కనిపించారు. నేను ఊహించినట్టు ఆజానుబాహు కాదు, పొట్టిగా ఉన్నారు. నా మనవడు కూడా అదే మాటన్నాడు. మరునాడు నేను నా మనవణ్ణి తీసుకెళ్లినప్పుడు ఆయన వాడితో, నా ఎత్తు 5 అడుగులు 3 అంగుళాలు, అదే ఎక్కువ, నేను దేవుణ్ణి, నేనంతటా ఉన్నాను అన్నారు. నా మనవడికి నోట మాట రాలేదు. మీరేమనుకున్నారో ఏమనుకుంటున్నారో అన్నీ బాబాకు తెలుసుననేదానికి అదో చక్కని ఉదాహరణ.
అంటే బాబా మీ హృదయాన్ని చూరగొన్నారన్నమాట?
నిస్సందేహంగా. వారేమిటో తెలిసాక ఎప్పుడో ఒకప్పుడు అలా జరగడం అనివార్యం. ఇప్పుడు బాబా గురించి ఎవరైనా అడిగితే వారు సత్యం, శివం, సుందరం కలిసి రూపుదిద్దుకున్న మూర్తిగా అభివర్ణిస్తాను. ఆయన ఆ సద్గుణాల కాణాచి. నేనెక్కడైనా ఉపన్యాసం ఇచ్చే ముందు కాని, పాఠం బోధించే ముందు కాని అందరినీ ఒక నిమిషం పాటు మౌనంగా ఉండమని చెప్తాను. మా పాశ్చాత్య దేశాల్లో ఎవ్వరూ అలా చేయరు. తర్వాత నేను సత్యమే మనని నడిపించుగాక, అంతటా సౌందర్యం వెల్లివిరిసి అంతా మంచి జరుగుగాక అని ప్రార్థిస్తాను. మా డిపార్ట్మెంట్లో వివిధ మతస్థులున్నారు, అయినా ఇది ఏ మతస్థుల్ని నొప్పించదు. సత్యం, శివం, సుందరం ఒకే సమయంలో ఆచరణీయం కావాలి. వాటిని విడివిడిగా శోధిస్తే ప్రపంచంలో మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల వంటివి తలెత్తుతాయి. శాస్త్రవేత్తలు తాము సత్యశోధన చేస్తున్నామంటారు, అయినా వాళ్లు అది మంచిదేనా, సుందరమైనదేనా అనే విషయాలను పరిశీలించడానికి ఇష్టపడరు. మరొక వంక సౌందర్యాన్ని ఆరాధించేవారు సత్యం నుంచి దూరమవుతారు. ఎప్పుడూ మంచి చేయాలని చూసేవారిని పరోపకారులంటారు. కాని అది పొగడ్త కాక అవహేళన కావటం విషాదం. కనుక ఆ మూడూ కలిసి ఉన్నప్పుడే క్షేమం అని నేను తెలుసుకున్నాను.
ఇక్కడున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆ మూడు ఉన్నాయి. అందమైనది, మంచి చేసేది, సత్యానికి ప్రతీక.
ఆ ఆసుపత్రి అందంగా ఉండాలని నేను తప్పించాను. ఆ సమయంలో నేను కొన్ని సమావేశాల్లో పాల్గొన్నాను. అవి చాలా ఆసక్తికరంగా జరిగేవి. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఇలా ఎందరో నిపుణుల్ని బాబా ఢిల్లీ నుంచి రప్పించారు. ఆసుపత్రి ఎంత పెద్దదిగా ఉండాలి అని మేమంతా కలిసి చర్చించాం. నాకు ఇంగ్లండ్లో లభించిన ఒక చిత్రాన్ని నేను నా వెంట తీసుకొచ్చాను. అది వాస్తుపురుష మండలం. నాకది చాలా అద్భుతం అనిపించింది. ఆ చిత్రాన్ని బాబాకు చూపించి, ఇది మనకు ఆధారం కాగలుగుతుందా అని అడిగాను. బాబా దాన్ని చేతితో పట్టుకుని అందరికీ కనిపించేలా నలువైపరకు చూపారు. తర్వాత నాతో, మొత్తం విశ్వానికి ఇది ప్రతిబింబం, చాలా పెద్దది, మన ఆసుపత్రికి అవసరమైన దానికంట పెద్దది అన్నారు. ఆయన మనకు ఏదైనా బోధించే తీరు అలాగే ఉంటుంది. కాని నాకు కావలసిన సందేశం నాకు వెంటనే అందింది. నీకెలా తోస్తే అలా చేయి అన్నారు. తన మార్గదర్శకత్వంలో నాకున్న పరిజ్ఞానాన్ని వినియోగించమని బాబా చెప్తున్నట్టు నాకు అర్థమైంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి ఒక్కటి ఆయన నుంచే వస్తాయని, అన్నీ ఆయన నిర్దేశించినట్టే జరుగుతాయని బోధపడుతుంది. ఆ రాత్రే నేను ఆసుపత్రి రూపురేఖలకు సంబంధించిన కొన్ని ఊహా చిత్రాల్ని గీశాను. వాటిని చూసి బాబా చాలా సంతోషించారు.
ఇదంతా మీ మొదటి పర్తయాత్రలోనే జరిగిందా?
లేదు, రెండవసారి వచ్చినప్పుడు అనుకుంటాను. ఏదైనా సరే బాబా ఆమోదించారు కాబట్టి ఆసుపత్రి నిర్మాణం చేపట్టే ఆర్కిటెక్టుల కోసం, ఆసుపత్రుల డిజైన్లో నిపుణుల కోసం నేను లండన్ పోవలసి వచ్చింది. ఎన్నో దేశాల్లో ఐక్యరాజ్య సమితి ప్రాజెక్టులు పనిచూస్తున్న ఒక మహిళను ఎంపిక చేశాను. ఆమె జాన్ ఎలన్ అనే ఆర్కిటెక్ట్తో కలిసి ఇక్కడికి వచ్చింది. త్వరలోనే ఓ ఆర్కిటెక్టుల బృందం ఏర్పడింది. మాకు బాబా ఇచ్చిన వ్యవధి చాలా తక్కువ. క్రమంగా ఆ అల్ప వ్యవధి ఎంత విలువైందో నాకు తెలిసి వచ్చింది. ఎవరిని అడిగినా ఈ ఆసుపత్రి కట్టాలంటే ఇంగ్లండ్లోనే 7 ఏళ్లు పడుతుందంటారు. కాని బాబా మీకు ఏడాదే టైముందన్నారు. అలా కాలాన్ని పరిగెత్తించడం వల్ల ఎవరికీ ఏ విషయంలోనే సందేహాలకు, అనవసరమైన పనులకు తావుండదని, చేస్తున్న పనిమీదే దృష్టి కేంద్రీకరించాలని తెలుసుకున్నాను. ఇంటికి వచ్చి చిన్న కాగితం తీసుకుని ఆసుపత్రి ప్లాన్ గీయడం ప్రారంభించాను. ఆ చిన్న కాగితం ముక్క మీద ఆసుపత్రి ప్లాన్ మొత్తం 2 గంటల్లో పూర్తి కావడం చూసి నేనే ఆశ్చర్యపోయాను. బాబా ఆసుపత్రి గురించి చాలా మాట్లాడేవారు. చేతులు బాగా చాస్తూ ఊపుతూ ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆ విన్యాసం చూసిన నాకు ఆసుపత్రి తన వద్దకు వచ్చేవారిని రెక్కల చాపి ఆహ్వానించి రక్షించేదిగా కనపడాలని స్ఫురించింది. మధ్య నుండే గుమ్మటం ఆసుపత్రి హృదయం కనుక దాని డిజైన్ ప్రత్యేకంగా ఉండాలి. బాహ్యరూపం లోనికి వచ్చేవారిని చేరదీసి ఆరోగ్య రక్షణ కల్పించే బాబా దేహాన్ని పోలి ఉండాలి. అందుకే దానికి గుమ్మటం ఆకృతినిచ్చాం. నేనీ సంగతి ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం. డిజైన్ గురించి నా ప్రతిపాదనను బాబాకు విన్నవించాను. బాబా నేను గీసిన బొమ్మలను చాలా నిశ్చితంగా పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. ఏది ఏ పరిమాణంలో ఉండాలనే దానిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత నేను గుడి దగ్గర కూర్చున్నాను. ఏమిటది పూర్ణ?
కాదు, మందిరం. మందిరం?
మందిరం. కాసేపటికి బాబా బయటకొచ్చారు. నా దగ్గరికొచ్చి నా వైపే చూస్తూ ఆసుపత్రి భవనం 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకూడదు అన్నారు. ఆ మాటలు నా బాధ్యతను మరింత పెంచాయి. నేను గత 1000 ఏళ్లుగా ఎవరూ వాడని డిజైన్ను ఎంపిక చేసిన సంగతి బాబా గుర్తించారని కూడా తెలిపాయి. క్రైస్తవ మతానికి చెందిన ముఖ్య నిర్మాణం షార్ట్ కేథడ్రల్, అందులో ఈ డిజైన్ వాడారు. ఇస్లాం యూదు మతాల సంగమ స్థానమైన జెరూసలంలోని శిల డిజైన్ కూడా ఇదే. అంతవరకు ఎవరికీ చెప్పని మరో విషయం మీకు తెలియజేస్తున్నాను. వివిధ మతాలు గుమ్మటాల నిర్మాణంలో వివిధ రకాల డిజైన్లు ఉపయోగించాయి. నేను వాడినది 9 కోణాలున్న నక్షత్రంపై ఆధారపడిన గుమ్మటం డిజైన్. గుమ్మటం బహుసుందరంగా రూపుదిద్దుకోవడం నాకెంతో సంతృప్తినిచ్చింది. బాబా సంఖ్య 9 అని తెలిసాక జరుగుతున్నవన్నీ ఎందుకలా జరుగుతున్నాయో నాకు అర్థమైంది. గుమ్మటం నిర్మాణం పటిష్టంగా ఉండాలని లండన్లోని ఓ ఇంజనీర్ను సంప్రదించాను. షార్ట్ కేథడ్రల్లో మాదిరిగానే ఇక్కడ గుమ్మటం వైశాల్యం పెద్దది. కేథడ్రల్లో ఏ సాంకేతిక నైపుణ్యం వాడారో ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో కంప్యూటర్లు క్యాలిక్యులేటర్లు లేవు కదా. అయినా సరే అంత ఎత్తున 40 అడుగుల వెడల్పున్న గుమ్మటం నిర్మించి పారేశారు. అంతకుముందెవరూ అంత భారీ గుమ్మటం నిర్మించిన దాఖలాలు లేవు. పవిత్ర స్థలాలలో నిర్మాణ విషయాల్లో కొన్ని అద్భుతాల ప్రసక్తి అంతో ఇంతో తప్పకుండా ఉంటుంది. షార్ట్ కేథడ్రల్ మేరీకన్య గృహంగా రూపుదిద్దుకుంది. బౌద్ధమతంలో గాయన్ల ఆమె భగవంతునికి రక్షగా నిలిచే మాతృత్వానికి ప్రతీక. ఆసుపత్రి విషయానికొస్తే మొత్తం 9 గుమ్మటాలు ఉండేలా భవనాన్ని డిజైన్ చేశాం. ఆసుపత్రి ఎందరికో ఉపయోగపడుతుందని విని చాలా సంతోషంగా ఉంది. డిజైన్ గురించి, భవన సౌందర్యం గురించి ఎన్నైనా చెప్పొచ్చు, కానీ అది నిర్మించిన ఉద్దేశం నెరవేరటం ముఖ్యం కదా. మన పాదాలు చతురస్రంగా ఉంటాయి. పైకి పోయే కొద్దీ తల, చెవులు, కనుబొమ్మలు అన్నీ వంపు తిరిగి ఉంటాయి. మనం కూర్చున్న కుర్చీలు అంతే. అలాగే ఆసుపత్రుల్లో కిటికీలు దిగువన చతురస్రంగా ఉంటాయి, కాని పైన అర్ధచంద్రాకారంలో ఉంటాయి. కిటికీ ద్వారా బయటకు చూసేవారికి కిటికీ భూమి బాధ్యత పైలోకాలదని గుర్తు చేస్తుంది. తర్కానికి తావు లేకుండా ఆరోగ్యం చేకూరుతుందని వారికి గల విశ్వాసాన్ని బలపరుస్తుంది. అది అంతర్వాణి నుంచి వచ్చే స్పందన.
స్వామి ఆసుపత్రి భవనం 1000 ఏళ్లపాటు నిలబడాలన్నప్పుడు మీరు డిజైన్ విషయంలో అదనంగా తీసుకున్న జాగ్రత్తలేమిటి?
ఆ జాగ్రత్తలేవో బాబాయే తీసుకున్నారనిపిస్తుంది. మేమైతే పునాది గట్టిగా ఉండాలని చాలా లోతుగా తవ్వి పునాది వేశాం. ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఓ ఇంజనీరు కల్నల్ జోగారావు కూడా పునాది విషయంలో తగు సూచనలు చేశారు. కాని అది 1000 ఏళ్లు చెక్కు చెదరదని విశ్వాసం ఉన్న వ్యక్తి బాబా ఒక్కరే. భౌతికంగా మేం చేయగలిగింది చేశాం. అన్నట్టు ఇక్కడ భూకంపాలు పెడదలేదు కదా?
లేదు.
మంచిది. భూకంపాలు వచ్చినా పర్వాలేదులేండి. ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, మిగిలిన ఆకారాల కన్నా గుమ్మటం ఆకారంలో కట్టినవే భూకంపాలకు తట్టుకుని నిలబడ్డాయి. రోమ్లో పాంథియన్ అనే గుమ్మటం చాలా సుప్రసిద్ధమైంది. ఎప్పుడో రోమన్ల కాలం నాటి ఆ కట్టడాన్ని తాకిన భూకంపాలు దాన్ని ఏమీ చేయలేకపోయాయి. కాని మిగిలిన రకాల కట్టడాలు నేలకూలిపోయాయి.
ఆసుపత్రి నిర్మాణంలో భగవాన్ ఆసక్తి చూపిన అంశాలు ఇంకేమైనా ఉన్నాయా?
లేక చాలా ఉన్నాయి. ఆసుపత్రి కట్టే స్థలం వద్ద కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్లాం. ఆ ఆచారం గురించి మాకెవరు వివరించి చెప్పలేదు. దానికి ఫలానా తేదీ, ఫలానా సమయం, ఫలానా తిథి, ఓ ముహూర్తం ఉంటుందని తెలియక మేము దానికి సిద్ధంగా లేం. అలా పొరపాటు జరిగిపోయింది.
మీరు చెప్పే పూజ
అదే పునాది తవ్వడం ప్రారంభించే ముందు కొబ్బరికాయలు కొడతారు కదా, అది.
అర్థమైంది.
సరే, నాకు ఆ పూజ కోసం బాబాతో పాటు కారులో వెళ్లే అదృష్టం దక్కింది. దారి పొడవున బాబా చుట్టుపక్కల కనిపించే వాటి గురించి వ్యాఖ్యానిస్తూ వివరిస్తూనే ఉన్నారు. స్థలానికి చేరుకున్నాక బాబా కొబ్బరికాయ కొట్టారు. అక్కడ రాయి మీద ఒక్కసారి కొట్టేసరికే కాయ పగిలిపోయేది. మేమంతా ప్రయత్నించగానే అలా చేయడం మా వల్ల కాలేదు. కాని నాకు ఆ రోజు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. భవనం కట్టే చోట భవనంలోని ఓ ప్రత్యేక స్థానం వద్ద ఆ పూజ చేయడం సంప్రదాయం. మరో విషయం, ఐసాక్తో కలిసి మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు నాకక్కడ వాస్తుపురుష మండలం పూజ చేయటం మంచిదని తోచింది. ఓ పుల్ల తీసుకుని ఇసుకలో నిలువుగా 8, అడ్డంగా 8 చదరాలు గీశాం. ఐసాక్ వాటి మధ్యలో నిలబడ్డాడు. మేము ఆసుపత్రి నిర్మాణం జరగాల్సిన రీతిలో జరిగిపోవాలని, అనుకున్న సమయానికి ప్రారంభం కావాలని ప్రార్థన చేశాం. నేను ఉత్తర అమెరికాలో ఉన్నప్పుడు వివిధ రకాల సంప్రదాయాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. వాటిలో ఉత్తర అమెరికా ఇండియన్స్ ఆచరించే ఓ సంప్రదాయం నాకు చాలా బాగా గుర్తుండిపోయింది. ఆ సంప్రదాయంలోకి ప్రవేశించాలంటే చాలా నొప్పికి ఓర్చుకోవాలి, చావుకు సిద్ధపడాలి. ప్రవేశించాక కానీ దాని గొప్పదనం ఏమిటో తెలియదు. ఏదైనా స్థలం పరిశీలిస్తున్నప్పుడు అక్కడ ఆకాశంలో గద్దలు, రాబందులు తిరుగుతున్నాయా అని గమనించాలి. అది చాలా ముఖ్యమని వారు నాకు చెప్పారు. అది పంచభూతాలు మనతో సంభాషించే తీరు అని చెప్పారు. ఇక్కడ మేము అదే చేశాం. దాదాపు 7 రాబందుల వరకు కనిపించాయి. అవి ఎగరడం లేదు, భూమి మీద వాలున్నాయి. కాస్త వింతగా అనిపించింది. ఐసాక్తో, ఎంత పొద్ద ఉన్నాయో చూడు అన్నాను.
ఇక్కడ రాబందులు తరచూ కనపడకపోవడం వల్ల వింతగా అనిపించుంటుంది.
ఆ మాట నిజం. బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు దారిలో అక్కడక్కడ కనిపిస్తాయి. 1-2 రోజుల కిందట కొన్ని ఎగురుతూ కనిపించాయి. కాని ఒక్కచోటే నేల మీద ఇన్ని రాబందులు కనపడటం వింతే. కాసేపటికి అవి ఎగిరిపోయాయి. కాని అవి ఆసుపత్రి స్థలాన్ని ఆశీర్వదించినట్టు అనిపించింది. మేము వాస్తుపురుషుణ్ణి వేడుకున్నది ఆ ఆశీస్సుల కోసమే కదా.
మరి ఈ విషయం మీరు స్వామికి చెప్పారా?
ఏవో గుర్తులేదు, చెప్పే ఉంటాను. సామాన్యంగా అన్ని విషయాలు వారికి చెప్తూనే ఉంటాను. ఏమైనా అవన్నీ జరిగేది ఆయన వల్లే కదా.
సందేహం లేదు. అయినా ఒక్కసారి బాబాముఖత రూఢి చేసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
అవునవును, చాలా అద్భుతం అనిపిస్తుంది.
ఆసుపత్రి నిర్మాణ తొలిదశలో మీకెప్పుడైనా దైవదత్తమైన క్షణాలు అనుభవంలోకి వచ్చాయా? అంటే ముందుకు సాగడానికి ఇబ్బంది పడుతున్న క్షణాల్లో హఠాత్తుగా మీకు దైవ ప్రేరణతో ఏదో ఆలోచన రావడం వంటివి?
పని జరిగినంతకాలం అలాగే జరిగిందని అనుకుంటున్నాను. నాతో పనిచేసిన ఆర్కిటెక్ట్లకు నేను ఆసుపత్రిని అలా ఎందుకు డిజైన్ చేశానో, ఆకారాల ప్రయోజనం ఏమిటో ఏమీ తెలియదు. మీరు ఆర్కిటెక్చర్ని అధ్యయనం చేసినవరైతే మీకు అందులో మొఘల్, హిందూ శైలుల గుమ్మటాలు ఒకే చోట కనిపిస్తాయి. బాబా ఆ సామరస్యతకు ప్రతీక. ఆ శైలుల మేళవింపు రెండు మతాలు కలిసి ముందుకు సాగేలా చేస్తుంది. కానీ నిర్మాణంలో పాలు పంచుకున్నవారు కాస్త తికమక పడ్డారని చెప్పగలను. ఆసుపత్రి నిర్మాణం గురించి లండన్లో నేను ఓ చోట ఓ ఉపన్యాసం ఇచ్చాను. నేను చెప్పింది ఏమాత్రం బుర్రకెక్కిన ఓ జర్నలిస్టు చాలా ఘాటుగా ఓ వ్యాసం రాసింది. ఇలాంటి ఆసుపత్రి ఏ అమెరికాలోనూ ఉండాలి కానీ మరెక్కడో ఉండటం అహాస్యాస్పదం అని వ్యాఖ్యానించింది. మా అమ్మ కూడా జర్నలిస్టు, అందుచేత వారంటే నాకు గౌరవం. కాని జర్నలిస్టు తప్పుగా అర్థం చేసుకుంటే అది నిజంగా మన దురదృష్టం. తప్పు సమాచారం పత్రికల్లో వచ్చేస్తుంది. అందుకు క్షమాపణ చెప్పి సవరించడం ఎప్పుడూ జరగదు. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తప్పుడు సమాచారం జనంలోకి పోతుంది. అందుకే జర్నలిస్టుల పట్ల అప్రమత్తంగా ఉంటాను. నాతో పనిచేసేవారికి ఏం చెయ్యాలో చెప్పేవాణ్ణి. సూక్ష్మాంశాలను కూడా అంతే శ్రద్ధతో చేయాలని బాబా నాకు సోదాహరణంగా చెప్పేవారు. అదే వారికి చెప్పాను. చేసే పని నిర్దిష్టంగా ఉండాలంటే ప్రతి చిన్న విషయాన్ని గమనించాలి. మనతో పనిచేసేవారు తమ ఆలోచనలు అందులో చుప్పించి డిజైన్ను కాస్త అటు ఇటు మార్చే ప్రయత్నం చేయొచ్చు. అది సామాన్యంగా జరిగేదే. అయినా నేను ఈ ఆసుపత్రి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేవాణ్ణి. అదృష్టవశాత్తు నాతో పనిచేసిన ఎలన్, ఆసుపత్రులకు సంబంధించిన అంశాలు చూసే మరో ఆవిడ, వారి వారి రంగాల్లో నిపుణులు. ఆసుపత్రి వెనకవైపు ఉన్న నడవ మరో ముఖ్యమైన భాగం. చిన్నప్పుడు కంటి ఆపరేషన్ని మరొకటని నేను ఎన్నోసార్లు ఆసుపత్రిలో గడిపాను. పొడవుగా అంతులేనట్టుండే నడవాలు చూస్తే నాకు చిరాగ్గా ఉండేది. అందుకని నేను ఈ ఆసుపత్రిలో నడవ అర్ధచంద్రాకారంలో మలుపు తిరగగానే అక్కడేదో ఉంటుందనుకునేలా డిజైన్ చేశాను. రెండు వైపుల నుంచి నడవలోకి వెలుతురు వచ్చేందుకు వీలుగా చిన్న చిన్న వసారాలు నిర్మించాం. నున్నని గచ్చుతో మెరిసిపోయే నడవ మంచి అనుభూతిని కలిగిస్తుంది. అక్కడ వెలుగునిచ్చే జాలీలు చాలా ఉన్నాయి. వాటి నుంచే వచ్చే వెలుగు ఈ భౌతిక ప్రపంచానికి అస్తిత్వం లేదని, దానిని చూస్తున్న నీకే అస్తిత్వం ఉందని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. లౌకిక ప్రపంచంలో మునిగి ఉన్న పాశ్చాత్యులకి ఇది ఇప్పట్లో అర్థమయ్యే విషయం కాదు.
ఇటీవలనే హృద్రోగ నిపుణులు, విద్యావేత్తల సదస్సు జరిగింది. ఆసుపత్రి ఇప్పుడు చికిత్సా కేంద్రంగానే కాక జ్ఞానాన్ని పంచిపెట్టే కేంద్రంగా ఎదిగింది. మాకు సదస్సుకు వచ్చిన కొందరు యువ హృద్రోగ నిపుణులతో మాట్లాడే అవకాశం లభించింది. వారెవరూ ఇంతకుముందు భగవాన్ చూడలేదు. కాని 2 గంటలసేపు బాబా ప్రసంగం విన్నాక వారెంతో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఆసుపత్రిలో కూడా వారు చూసింది చాలా తక్కువ. కాని వారక్కడ వెలువడుతున్న ఆధ్యాత్మ తరంగాలు అనగా వైబ్రేషన్స్ ను గుర్తించగలిగారు. నిర్మాణ శైలి, నిర్దిష్టమైన నిర్మాణ ప్రణాళిక, ఆ తరహా వాతావరణం ఉండడానికి కారణం అనుకుంటాను.
కావచ్చు, కాని ఆసుపత్రిలో శ్రద్ధాశక్తులతో అంకితభావంతో నేల కడగటం, వంటలు చేయటం, ఇలా ఎన్నో రకాల సేవలు అందిస్తున్నవారున్నారు. వారి సేవలని, ఆధ్యాత్మిక వైఖరిని, అవగాహనను మనం మర్చిపోకూడదు. ఏ భవనానికైనా జీవం అందులో ఉండేవారు, వారికున్న వైఖరిలే. కిటికీలోంచి చూసేవారికి బయట ప్రపంచం కనిపిస్తుంది, కాని అది కిటికీలోంచి కనిపించే మేరకే. మనం బయట నుంచి వెలుగు కోసం ఆరాటపడుతున్నామన్నది చాలామంది గ్రహించలేరు. నేను బాబాతో ప్రధాన గుమ్మటం ఆసుపత్రికి హృదయమని చెప్పాను. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అక్కడికి వచ్చేవారు తమకు కావలసింది జరగాలని భగవంతుని కోరుకోవచ్చు. కోరుకున్నది జరిగినందుకు ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఇక్కడ ఉన్నది ఐక్యత గుమ్మటం. సమిష్టి సుప్త ప్రజ్ఞకు, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే ఐక్యతకు సంబంధించిన సమిష్టి భావనకు ఒక ప్రతీక. మనందరికీ వ్యక్తిగతమైన కోరికలు, కలలు, ఆశయాలు ఉంటాయి. కాని సమిష్టిగా చేసే కృషిలో భాగమైనప్పుడు మన భావనలు ఉదాత్తంగా ఉంటాయి. ఈ సదస్సుల ప్రయోజనం అదే అనుకుంటాను. సదస్సులో పాల్గొంటున్న వారు మరింత ఘనమైన, విలువైన ప్రయోజనం సాధించడానికి తాము తమ వంతు కృషి చేస్తున్నట్టు ప్రతి ఒక్కరూ గ్రహిస్తారు.
అవును, యువ డాక్టర్లు చాలామంది ఉచితంగా ఆరోగ్య సేవలందించే సంస్థ ఒకటి ఉంటుందని తాము ఎన్నడూ ఊహించలేదని చెప్పారు. వారంతా ఇక్కడికి తిరిగి రావాలనుకుంటున్నారు.
నిజం, పాశ్చాత్య దేశాల వారికి ప్రపంచ వైద్య రంగానికి ఇక్కడ జరిగేదంతా ఉచితమనే విషయం మింగుడు పడనది. వారికది నాటకీయంగా తోస్తుంది.
ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి మరొకటి ఉంది. ఆసుపత్రి ప్రారంభమై 15 ఏళ్లు గడిచినా ఇక్కడి సేవలు పూర్తిగా ఉచితమంటే నమ్మలేని వారు ఎందరో ఉన్నారు.
అందులో ఆశ్చర్యమేమీ లేదు. పాశ్చాత్య ప్రపంచంలో ఇప్పుడు సంశయ దృష్టే రాజ్యమేలుతోంది.
మీరు ఇందాక గుమ్మటం, భవనం, హృదయమని ఏదో చెప్పబోయారు.
అవును, భూమి సూర్యుడి నుంచి 24 డిగ్రీలు ఏటవాలుగా వాలింటుంది. మానవ శరీరంలో హృదయం కూడా అంతే. ప్రస్తుతం అది భౌతిక ప్రపంచం వైపు వాలింది. దాన్ని కాస్త ఇటు తిప్పితే అది భగవంతునికి అభిముఖంగా వస్తుంది. మరో మాటలో లౌకిక జీవనశైలికి అలవాటు పడిన జీవితం ఆధ్యాత్మిక పరమపదం చేరుకోవటమనే లక్ష్యానికి అంకితమైన ఆధ్యాత్మిక పథంలోకి మళ్ళుతుంది. కనుక ఈ గుమ్మటం పరలోకానికే కాదు, హృదయం తను బయలుదేరిన చోటికే మళ్లడానికి ప్రతీక అని కూడా నేను అనుకుంటున్నాను.
శరీరానికి చికిత్సతో పాటు మనుషుల్లో మార్పు వస్తుందనేది చాలామంది రోగుల అనుభవం. అదే మనస్సుకు హత్తుకునే మార్పు. మరే ఆసుపత్రిలోనూ ఇలా జరగదు. మార్పు వల్ల వచ్చిన స్ఫూర్తితో వ్యాధి నయమై ఇళ్లకు పోయే వ్యక్తులు తిరిగి ఆసుపత్రికి వచ్చి సేవ చేయాలనే కోరుకుంటారు. అదే మార్పుతో వారి జీవితాల్లో ఆధ్యాత్మికత ప్రవేశిస్తుంది.
ఆసుపత్రి ప్రారంభమైన కొత్తలో దీనిని రకరకాల పేర్లతో పిలిచేవారు. కొందరు సరదాగా బకింగ్హామ్ ప్యాలెస్ అన్నారు. ఆసుపత్రికి తొలి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. ఆయన పేరు గుర్తుకు రావటం లేదు.
వేణుగోపాల్
అనుకుంటాను, గుర్తులేదు. ఆయన ఆసుపత్రిని చికిత్సాలయం అనేవారు. ఆ మాట చాలా కరెక్ట్.
2001లో బెంగళూరు ఆసుపత్రిని సందర్శించిన భారత ప్రధాని కూడా అదే మాట అన్నారు. అదే పేరు స్థిరపడిపోయి అందరూ అలాగే పేర్కొంటున్నారు.
ఆలయంలో జరిగేది అదే అనుకుంటే అది ఆలయమే. కాని శారీరక దారుఢ్యం ఉన్నప్పటికీ లోపల అశాంతిని, అలజడిని తొలగించుకుందుకు కూడా ఆలయానికి వెళ్తూ ఉంటాం. ఆధ్యాత్మిక జీవితం అంటే అదే. ఆసుపత్రి నిర్మాణంలో చేపట్టిన ప్రతి పని శరీరంతో పాటు మనస్సుకు స్వస్థత చేకూర్చడమే లక్ష్యంగా చేయటం వల్లే ఆసుపత్రి జయప్రదమైంది. ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారంటే సంతోషంగా ఉంది. మరణాల రేటు అతి తక్కువనే రికార్డు కూడా ఆసుపత్రి పేరిట ఉంది.
ఇన్ఫెక్షన్ రేటు కూడా తక్కువే. ఇక్కడ దాదాపు 40,000 హృదయ సంబంధమైన చికిత్సలు జరిగాయి.
వావ్, 40,000! చాలా ఆశ్చర్యంగా ఉంది.
కొద్ది వారాల క్రిందటే ఒక యువ డాక్టర్ను ఇంటర్వ్యూ చేశాం. మాటల్లో అతను స్వామి తనను ఇక్కడికి ఎలా పిలిపించుకువచ్చారో వివరించాడు. బాబా అతనికి స్వప్నదర్శనమిచ్చి, ఢిల్లీ ఎందుకు వెళ్తావు, నా ఆసుపత్రికి రా అన్నారు. అతను ఒరిస్సాకు చెందినవాడు, మాత భక్తుడు. గ్రామీణుల సేవకు అవకాశమున్న చోట పనిచేస్తున్నాడు. డాక్టర్గా సంపాదించేది చాలా తక్కువ. సేవే నా ధర్మం అనుకుంటే దైవమే వచ్చి అతనితో, నువ్వు సేవ చేస్తున్నావు కనుక నేను నీకు సేవ చేస్తానన్నారు.
వాహ్, అద్భుతం!
ఇలాంటి సంఘటనలు ఇంచుమించు రోజు జరుగుతూనే ఉంటాయి.
వృత్తికి తగిన సరైన వైఖరి ఏదనే తెలుసుకునేలా చేసి క్రమక్రమంగా బాబా అన్ని వృత్తులను ఇదే విధంగా ప్రక్షాళన చేస్తారనుకుంటాం. నేటి భౌతిక ప్రపంచం చాలా అపాయకరమైంది. లేకుంటే బాబా ఎందుకొస్తారు?
ఉడమి పైన పురుషోత్తముడవతరించినాడు, ఉడమి పైన పురుషోత్తముడవతరించినాడు, పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు. ఉడమి పైన పురుషోత్తముడవతరించినాడు, పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు. ప్రేమామృతధారతో జగతినుద్ధరింపగా, సత్య ధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా, ప్రేమామృతధారతో జగతినుద్ధరింపగా, సత్య ధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా, ఉడమి పైన పురుషోత్తముడవతరించినాడు, పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు. ఉడమి పైన పురుషోత్తముడవతరించినాడు. క్రాంతి రాక ధనమోహం వీడలేక, సన్మార్గం బోధించే సద్గురువులు కానరాక. శాంతి లేక క్రాంతి రాక ధనమోహం వీడలేక, సన్మార్గం బోధించే సద్గురువులు కానరాక. మనసులోని మాత్సర్యపు పొరలను తొలగించలేక, మన మనసులోని మాత్సర్యపు పొరలను తొలగించలేక పరితపించు మానవాళి చేయి పట్టి నడిపించగా పరితపించు మానవాళి చేయి పట్టి నడిపించగా పుడమి పైన పురుషోత్తముడవతరించినాడు పుట్టపర్తి పుణ్యక్షేత్రమై వెలసెను ఈనాడు పుడమి పైన పురుషోత్తముడవతరించినాడు.
మళ్లీ మనం ఆసుపత్రి విషయానికి వద్దాం. అంత పెద్ద ఆసుపత్రిని 6-8 నెలల్లో కట్టడం అపూర్వం. ఇది వాస్తవంగా ఎలా సాధ్యమైంది?
అది మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. మేము సమర్థుడైన ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నాం. అతను అన్ని నేర్పుగా చూసుకునేవారు. యూకేలో అలాంటి వాడిని పనులు గుమాస్తా అంటారు. ఇలాంటి పనిలో కావలసిన వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా భద్రపరచాలి, భవన నిర్మాణం చక్కగా జరిగేలా వాటిని ఎలా వినియోగించాలో వారికి బాగా తెలిసుండాలి. పని జరిగిన చోట పనివారు ఉండడం సహజం. కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, తల్లి, తండ్రి, పిల్లలు, మొత్తం కుటుంబం అంతా అక్కడ పనిచేసేవారు. స్త్రీలు రాళ్లను సైజువారీగా వేరు చేసేవారు. మగవారు మోసుకెళ్లే పనులు చేసేవారు. పిల్లలు తల్లికి సహాయపడేవారు. కుటుంబం మొత్తం కలిసి పనిచేయడం నేనెక్కడా చూడలేదు. నాకది చాలా బాగా నచ్చింది. వేలాది మంది పనిచేసే చోట వారితో సక్రమంగా పనిచేయించడం ఒక సవాలు. ఆ పని ఇక్కడ చాలా సమర్థవంతంగా జరిగేది. వ్యక్తులను సమీకరించడంలో బాబా ప్రతిభ అసమానం. ఇక్కడ పనిచేసే వేలాది మందికి వారేం చేస్తున్నారో తెలుసు. అది సరైన పని కూడా అని తెలుసు. ఇంగ్లాండ్లో అయితే ఇలా జరగదు.
ఏమిటి, బాగా అభివృద్ధి చెందిన యూకేలో కూడానా?
అక్కడ యూనియన్లు వగైరా ఉంటాయి. వాళ్ల మధ్య సయోధ్యం ఉండదు. అన్నిటికీ రూల్స్ మాట్లాడే ధోరణి, హక్కుల గోల. వీటి వల్ల ఇలాంటి భవనం అక్కడ నిర్మించాలంటే దాదాపు 7 పడుతుంది. మరోవంక ఇక్కడ పనిచేసేవారికి తామేం చేస్తున్నారో తెలుసు. తాము చేసే పని సరైందని, అందరితో పాటు తమకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలుసు. అందుకే అంత త్వరగా నిర్మాణం పూర్తయింది.
మౌలికంగా భగవంతుడైన బాబా తాము సంకల్పిస్తే ఆసుపత్రి భవనాన్ని సృష్టించగలిగేవారు. కాని అందరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలో నిర్మాణం సాధ్యమని వారు మనకు ప్రత్యక్షంగా చూపించారు.
అవును, అలాగే జరిగింది. బాబా చేపట్టిన పనులు చాలా చూశాం. వారు ఆ విధంగానే సమిష్టి కృషితో పని జరిగేలా చేస్తారు. నువ్వు ఈ బాధ్యత తీసుకో, నువ్వు చేయగలవు, నీవు నాలాగే దివ్యాత్మ స్వరూపుడు అనే అర్థం వచ్చేలా ఏదో చెప్తారు. అది పనిచేసేవారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి తమ సామర్థ్యాన్ని గుర్తించేలా చేస్తుంది. బాబా తన లీలల ద్వారా ఏమేం చేయగలరనేది నేను విన్నాను. ఆ లీలలు చాలా సమీపం నుంచి చూశాను కూడా.
అయితే భగవంతుని సమక్షంలో మీకు కలిగిన అనుభవాలను కాస్త చెప్పండి.
వారు అవలీలగా వస్తువులు సృష్టించగలరు. వారు నాకిచ్చిన ఉంగరం వేలికి బిగువై ఇప్పుడు మెడలో ధరిస్తున్నాను. ఉంగరం సృష్టించి అలవాటు ప్రకారం దాన్ని అందరికీ చూపించారు. దానిమీద క్రైస్తవుల శిలువ చిహ్నం ఉంది. ఉంగరాన్ని నా వేలికి పెట్టకుండా కొంటినవ్వు నవ్వుతూ దానిమీద ముమ్మారు ఊదారు. ఆశ్చర్యంగా శిలువ గుర్తు మహమ్మదీల నెలవంక నక్షత్రంగా మారిపోయింది. మళ్లీ దాన్ని అందరికీ చూపించారు. నేను ఇస్లాంకు సంబంధించిన విభాగంలో పనిచేస్తున్నందున బాబా అలా చేశారని అర్థం చేసుకున్నాను. బాబా మరోసారి నా కేసు చూశారు. అంతలోనే ఉంగరంపై గుర్తు ఓంకారంగా మారిపోయింది. అప్పుడు ఆయన ఉంగరం నా వేలికి పెట్టారు. నా కుమారుడికి కూడా ఉంగరం ఇచ్చారు. దానిపై మాత్రం శిలువు గుర్తే ఉండనిచ్చారు. వివిధ మతాలను అధ్యయనం చేసిన నేను అన్ని మతాల సారం ఏమిటో తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం కావచ్చు. అందరూ బాబాలీల గురించి అడుగుతూ ఉంటారు. శాస్త్రవేత్తలైనా, కళాకారులైనా, తత్వవేత్తలైనా లీలల గురించి వ్యక్తిగత అనుభవం ద్వారా మాత్రమే చెప్పగలరు. అవన్నీ అద్భుతమైనవే. కాని వాటిలో నన్ను బాగా ప్రభావితం చేసింది ఒకటుంది. ఒకసారి ఓ వయసు మళ్లిన మహిళ ఇంటర్వ్యూకి వస్తూ బాబా కోసం పూలు, పళ్ళు వగైరా పట్టుకుని వచ్చింది. బాబా వాటిని ఆశీర్వదించి వెనక్కిచ్చేశారు. ఆమె షిరిడీ సాయి భక్తురాలు. బాబా చెయ్యి చిన్నది. ఆయన చేతి గుప్పిటి తెరిచేసరికి బంగారు షిరిడీ సాయి విగ్రహం ప్రత్యక్షమైంది. ఆయన అరచేతిని విప్పే కొద్దీ అది పెద్దదైంది. ఆ లీల నా మీద ప్రగాఢమైన ముద్ర వేసింది. తార్కికమైన మనస్సు ఇదెలా జరిగిందని ఆలోచిస్తుంది. అదలా ఉంచితే బాబా ఒకరికి జపమాల ఇవ్వాలనుకున్నారు. గాలిలో చేయి తిప్పసాగారు. అలా తిప్పుతుండగానే జపమాల ఒకటి వారి చేతిలో ప్రత్యక్షమై పెరగసాగింది. చేతితో పాటు అదీ తిరుగుతోంది. ఒకసారి ప్రత్యక్షమయ్యాక బాబా సృష్టించిన వస్తువు కూడా భౌతిక ప్రపంచ ప్రాకృతిక నియమాల్లోబడి ఉంటుందని నాకు గట్టి నమ్మకం కలిగింది. జపమాల పూర్తిగా తయారయ్యాక వారు దాన్ని పట్టుకుని ఆ మహిళకిచ్చారు. ఆమె ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. నాకిచ్చిన ఉంగరాలను బాబా మార్చివేశారు. ఉంగరం మీద నవరత్నాలుండేవి. ఉంగరం మీద ఊది వాటిని రకరకాలుగా మార్చేశారు. చివరికి ఈ ఉంగరం ఇస్తూ ఇది నీ ఆరోగ్యం కోసమని చెప్పారు. ఇంతకుముందు నా భార్యకు కూడా ఇలాంటిదే ఇచ్చారు. బాబా ఆశీస్సుల వల్ల అప్పటి నుండి ఏవో వృద్ధాప్య బెణుకులు నొప్పులు తప్ప నేనిప్పుడు మంచి ఆరోగ్యంతో ఉన్నాను. ఇప్పటికీ వారానికి 2 రోజులు యూనివర్సిటీలో ఉద్యోగానికి పోతున్నాను.
బాబా లీలల్లో అత్యద్భుతమైనది మనుషుల వ్యక్తిత్వాల్లో తీసుకువచ్చే మార్పు అని చెప్తూ ఉంటారు.
అవును, మార్పు వస్తుంది. ఇతరుల పట్ల సహనశీలత, సహానుభూతి పెరుగుతాయి. దానివల్ల ప్రేమతత్వం ఇనుమడిస్తుంది. ప్రేమకు లోటులేని కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. నాకు 3 కుమార్తెలు, 1 కొడుకు. మాకిప్పుడు 13 మంది మనవలు, 2 మునిమనవలు ఉన్నారు. పిల్లలతో కుటుంబం కలిసికట్టుగా ఉండడమే మాకిష్టం. తినే ముందు ప్రార్థన చేసే సంప్రదాయాన్ని పాటిస్తాం. మనం మాట్లాడుకుంటున్న మార్పులో అందరూ కలిసి భోజనం చేయటం అతి ముఖ్యమైన అంశం. పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ప్రతి పిల్లవాడికి టీవీ వగైరాలుంటాయి. ఎవరి గదిలో వారు జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. మా ఇంట్లో నిర్ణీత సమయానికి కలిసి ప్రార్థన చేసి తింటాం. పిల్లలు స్కూల్ నుండి రాగానే వారికి భోజనం పెట్టి వారికి ఏమైనా సమస్యలున్నాయా అని కనుక్కుంటాం. అలా చేస్తున్నప్పుడు జీవన శైలిలో ఖచ్చితమైన మార్పు కనిపించడం సత్యం. ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. బాబా బోధనలో జీవిత ప్రయోజనం గురించి చెప్పినది నాకు బాగా ఉపయోగపడింది. ఒకరోజు బాబా నాతో జీవిత ప్రయోజనం ఇతరులకు సహాయపడ్డానికే అని చెప్పారు. అంటే మన మీద ధ్యాస తొలగించుకోవటమని నాకు స్ఫురించింది. ఇతరులకు ఏం చేయగలమని ఆలోచించడం మొదలు పెడితే అన్నీ చక్కబడతాయి. అహం, స్వార్థం వంటివి సమాజాన్ని చిన్నభిన్నం చేస్తున్నాయి. సమిష్టిగా ఏం చేయగలమని ఆలోచిస్తే కలుస్తాం. క్రీస్తు చెప్పింది అదే, అవయవాలను కలిపితేనే దేహం అవుతుంది. నా గుర్తుగా ఇతరుల గురించి ఆలోచించండి, వారి బాగోగులను చూడండి.
స్వామి కూడా మతాల గురించి బహు చక్కగా చెప్పారు. మతం అంటే మూలాలకు పోవడం అంటారు.
అంతేకాక ఆ మూలానికి కట్టుబడాలి.
వ్యక్తికి భగవంతునికి మధ్య సంబంధం గురించి చెప్తూ బాబా, సమాజమనే దేహంలో వ్యక్తి ఒక అవయవం, సమాజం ప్రకృతికి అవయవం, ప్రకృతి దేవునికి అవయవం, ప్రతి ఒక్కటి దివ్యమైనదే అంటారు.
నిస్సందేహంగా బహు చక్కని వివరణ. ఇతరులకు తోడ్పడు అని బాబా అన్నారంటే ప్రపంచానికి కూడా మనం తోడ్పడుతున్నట్టే. మరొక సహాయపడ్డమంటే అవయవాలను తిరిగి దేహంగా చేర్చడమే.
ఈ ప్రాజెక్టులో పాల్గొనడం మీ పనిలో ప్రత్యేకంగా ఏమైనా తోడ్పడిందా?
నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాశ్చాత్య దేశాల కళారీతుల గురించి తెలుసుకోవడానికి నేను సంప్రదాయ కళల విభాగాన్ని ప్రారంభించాను. పాశ్చాత్యుల మనస్థితిపై 2 ప్రపంచ యుద్ధాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కళలు, కళాభివ్యక్తత బాగా దెబ్బతిన్నాయి. ఆర్ట్స్ స్కూల్ వ్యవస్థలో కొనసాగుతూ కళలో సంప్రదాయపు విలువలు ప్రవేశపెట్టడం మంచిదనే నిర్ణయానికి వచ్చాను. వివిధ మతాల నుంచే ఆ విలువలు లభ్యమవుతాయి. మతం మొదటిది, తాత్విక చింతన 2వది, 3వది కళాభివ్యక్తత.
అయితే మీరు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత వైపు, విలువల వైపు మొగ్గు చూపారన్నమాట.
ఆర్ట్స్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఉండేది. తోటి విద్యార్థులకు ఆసక్తి లేకపోవడంతో ఆ సంగతి నేనెవ్వరికీ చెప్పలేదు. మతాల తులనాత్మక పరిశీలన మీద చాలా ఆసక్తి ఉండేది. ఎందుకిన్ని మతాలు, అవి ఏ విషయాల్లో విభేదిస్తున్నాయి, ఎంతగా విభేదిస్తున్నాయనేది తెలుసుకోవాలనుకునేవాణ్ణి. త్వరలోనే వాటి మధ్య భేదాలు సామాజికమైనవి, పైపైనవే కాని లోతైనవి కావని తెలియవచ్చింది. మౌలికమైన సూత్రాల కోసం తవ్వేగొద్ది అవి సార్వజనీయమైనవని, అన్ని మతాలు చెప్పేది అవేనని తెలుస్తుంది. అందుకే కాలేజీలో ఆ విభాగాన్ని ప్రారంభించినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ను కలిసే అవకాశం వచ్చినప్పుడు ఆర్కిటెక్చర్ లో సంప్రదాయ సూత్రాల విలువల పునరుద్ధరణకు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రారంభించాలని నేను సూచించాను. మొదట సందేహించిన నా మాట విని స్కూల్ పెట్టారు. అది చాలా చక్కగా నడుస్తోంది. కళల్లో నా నైపుణ్యం సంప్రదాయ కళల నుంచే వచ్చింది కనుక నేను వాటికే పరిమితమయ్యాను. ప్రిన్స్ ఆఫ్ వేల్ను చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. ఎవరైనా మంచి పని చేస్తే విమర్శించడం మానవ నైజం. అది వారిలోని అపరాధ భావం నుంచి వస్తుంది.
ఆసుపత్రి నిర్మాణంలో పాలు పంచుకోవడం మీకు ఆధ్యాత్మికత విషయంలో గాని ఆర్కిటెక్చర్ విషయంలో గాని అవగాహన పెంపొందించుకోవడానికి ఏమైనా తోడ్పడిందా? ఆ విషయాలు కొంచెం చెప్పండి.
బాగా తోడ్పడింది. ముఖ్యంగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవటంలో. మీరిలాంటి ఆలయం కడతారా, మరోటి కడతారా అంటూ జనం నన్ను అడుగుతూ ఉంటారు. ఆసుపత్రి భవనం లౌకికవాదానికి ప్రతీక అనవచ్చు. తర్వాత ఏం చేస్తానో నిర్ణయించుకోవటంలో నేను తొందరపడను. కాని ఆసుపత్రి నిర్మాణ ప్రభావం తప్పకుండా నా మీదుంటుంది.
ఓ, అంటే అది మీకు మార్గదర్శక సూత్రంగా నిలుస్తుందంటారు?
తప్పక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఏ భవనం నిర్మించినా అది దేహానికో ఆత్మకో బుద్ధికో ఆరోగ్యప్రదాయనిగా ఉండాలి. భవనంలోని వివిధ భాగాల కొలతలు ఎవరో ఒకరు మానసికంగానో మరోలాగానో పరిపూర్ణలు కావటానికి తోడ్పడాలి. నేనేది డిజైన్ చేసినా ఆ లక్ష్యంతోనే చేస్తాను.
మరి తిరిగి ఆసుపత్రి ఆవరణలో నడుస్తుంటే మీకేమనిపిస్తుంది?
నాకు చాలా ఆనందంగా ఉంది. నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఇంకా రాలేదు. మనం ఆసుపత్రి మీదుగా వస్తుంటే జెండాలు వగైరే కనిపించాయి. చాలా అద్భుతంగా ఉంది. ఆనందంగా ఉన్నప్పటికీ అదంతా నేనే చేశాననే భావన కలగడం లేదు. దైవం చేతి పరికరంగా ఉండడమనే తెలిసాక ఆ పనిలో పాలు పంచుకోవటమే ఒక అదృష్టంగా భావించాలి. నాకిప్పుడు 75 ఏళ్లు. నాకు పని దొరకపోవడం అనేది లేదు. కాని ఆ ఆహ్వానం సరైన వ్యక్తుల నుంచే వస్తోందా అన్నది ముఖ్యం. నాకు నా కాలం వ్యర్థం చేసుకోవటం ఇష్టం లేదు.
ఆ మాట చాలా ఆసక్తిదాయకంగా ఉంది.
వయస్సులో ఉన్నప్పుడు చేపట్టే పని మన అభివృద్ధిక లేక సమిష్టి ప్రయోజనానిక అనే విచక్షణ అంతగా ఉండదు. వయస్సు పెరిగి పరిపక్వత వచ్చే కొద్దీ ఏది ముఖ్యమో ఏది మంచిదో తేలిగ్గా గుర్తించగలుగుతాం.
కళ గురించి మాట్లాడుతూ, మీరు అది మీ నుంచి వస్తుందా లేక దానికి ఉన్నతమైన మూలం ఏదైనా ఉందా అనేది ఎప్పుడు గమనిస్తూనే ఉండేవాడినని చెప్పారు.
అవును, ఆసుపత్రి తొలి నమూనా గీస్తున్నప్పుడు నా చేతిలో కలం ఉంది, ఎదుట కాగితం ఉంది. కాని నా కళాన్ని నడిపిస్తున్నది ఎవరనేది నా ఊహకు అందనిది. అది నాకు జామెట్రీ నేర్చుకోవాలనుకునే రోజుల నుంచి అనుభవంలో ఉంది. చిత్రలేఖనం, కళల విద్యార్థిగా జామెట్రీ నేర్చుకోవటం నాకు అవసరం. అవి భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు. భావోద్వేగాల మీద ఆధారపడి జీవనం సాగించడం అంత తెలివైన పని కాదు. శాస్త్రం, కళలు భిన్న మార్గాలు పట్టడమే ప్రపంచంలో సంక్షోభానికి కారణమని ఎక్కడో చదివాను నేను. ఇది మారాలి అని గొంతు చించుకోవడం కంటే మనం మారడమే మనం చేయగలిగిన మంచి పని అని తెలుసుకున్నాను. ఎలాగో కళాకారుణ్ణే, ఇక శాస్త్రవేత్తను కావాలనుకున్నాను. నా దృష్టిలో సమదృష్టి కల జామెట్రీ పవిత్రమైన విషయం. కొందరు ఆధునిక శాస్త్రవేత్తలు విభేదించినా అది మానవ సృష్టి కాని సూత్రాలపైనే నడిచే శాస్త్రం. మానవ కల్పన కానివి కాని అందరికీ వర్తించే విషయాలు 4 ఉన్నాయి. మొదటిది అంకెలు, గణాంక శాస్త్రం. 2వది జామెట్రీ. 3వది సంగీతం. 4వది విశ్వం. ఈ విషయాలను ఎవరు అధ్యయనం చేసినా అవి అందరికీ చెందుతాయి. జామెట్రీ నాకున్న సామర్థ్యానికి తగిందని నిర్ణయించుకుని మధించసాగాను. ఒక్కోసారి తెల్లవారుజామున 3-4 వరకు జామెట్రీతో కుస్తీ పెట్టేవాణ్ణి. ఖచ్చితంగా దాని వెనుక ఎవరిదో ప్రేరణ ఉంది. కేవలం నాకు పుట్టిన బుద్ధి కాదు. అలా కృషి చేస్తున్నప్పుడు నాకెవరో సాయం చేస్తున్నట్టు అనిపించేది. ఎందుకో వివరించలేను నేను. ఇలాంటిది చాలామందికి అనుభవమే. తెల్లవారే వరకు పనిచేసి అలసిపోయినప్పుడు సమాధానాలు తడుతూ ఉండేవి. తర్వాత ఎప్పుడో ఒకరు అది అహాన్ని నిశ్శేషం చేయడం అని వివరించారు. ఏదైనా వ్యక్తిగతమైన ఆశయం సాధించాలనుకున్నప్పుడు అహాన్ని నిశ్శేషం చేస్తే నీలోని మరో గొంతుకి వినిపిస్తుంది. నేనది ఓ సాధనంగా చేసుకున్నాను. గీయబోయే దాన్ని గురించి కళ్ళు మూతలు పడే వరకు ఆలోచించేవాణ్ణి. వెంటనే పరిష్కారం తట్టేది. ఇటీవలే భారతదేశం గ్రీసు అంకశాస్త్రంలో చేసిన కృషి ఎంత గొప్పదో అర్థమైంది. అది కూడా సమదృష్టికర శాస్త్రమే. అందులో వాడే అంకెల సంకేతాలు భారత్ నుంచి వచ్చినవే. అవి మనకి అరబ్ దేశాల ద్వారా అంది. అంతే, వాటిని అరబ్ అంకెలుగా పొరపాటు పడడం సిగ్గుచేటు. గ్రీకులు అంకెలకు సంకేతాలు వాడలేదంటే ఎవ్వరూ నమ్మరు. పాశ్చాత్య దేశాలను ప్రభావితం చేసిన ప్లాటో, అరిస్టాటిల్, యూక్లిడ్ వంటి గొప్ప గ్రీక్ గణిత శాస్త్రజ్ఞులు అంకెలను వాడలేదు. అప్పటికి భారత్ నుంచి అంకెలు గ్రీసుకు చేరలేదు. కనుక వారు ఏ అంటే ఒకటని, బి అంటే రెండని అక్షరాలను అంకెలుగా వాడేవారు. అంకెల శబ్ద ప్రకంపనల గురించి, వాటి శక్తి గురించి వారు తెలుసుకోలేదు. మంత్రాల రహస్యం అదే, శబ్ద ప్రకంపన. గ్రీకులు లెక్కలు చేయడానికి గోళీలు వాడేవారని తెలుసుకున్నాను. వాటిని దారాలకు గుచ్చి గణక చట్రం తయారు చేశారు. దాని వాడకంలో నైపుణ్యం సంపాదించారు. క్యాలిక్యులేటర్ మీద కన్నా వేగంగా వారు దాంతో లెక్కలు కట్టగలరు. జామెట్రీ మీద నా తొలి పుస్తకం ఎవరూ బిందువుకు సరైన నిర్వచనం ఇచ్చిన దాఖలాలు లేవనే చరిత్రక సత్యం మీద ఆధారపడి రాశాను. బిందువు అంటే ఏమిటని మిమ్మల్ని అడిగితే కాగితం మీద ఓ చుక్క పెట్టి అదే బిందువు అని చెప్పేస్తారు. చదునైన కాగితం మీద ఉంది కాబట్టి అది చదునైన బిందువు మాత్రమే. విషయానికి రా, విషయం అర్థం చేసుకో అనే అర్థంలో పాయింట్ అనే మాట వాడతాం. ప్రస్తుతం పెను విస్ఫోటం గురించి మాట్లాడడం ఫ్యాషన్గా ఉంది. అందులో నిజమేంతో నేను ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.
విశ్వావిర్భావం విషయంలో ఇప్పుడు చాలామంది ఆ పెను విస్ఫోటం సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు.
కానీ దానికి ముందు ఏముంది, ఏమి జరిగిందనే దానిపై ఎవ్వరూ మాట్లాడరు. పెను విస్ఫోటం ఎక్కడి నుంచి వచ్చిందిట? దాన్ని బిందువు అంటున్నారు. అంటే విశ్వావిర్భావానికి బిందువే మూలం. అదే విరోధాభాసగా నాకు తోచింది. భిన్నంగా తోచే రెండూ ఏకకాలంలో దేనికదే సత్యం. బిందువును నిర్వచించడానికి ప్లాటో, యూక్లిడ్ భిన్న పదాలను వాడారు. బిందువు అంటే ఏమిటో ఇదబద్ధంగా ఎవ్వరికీ తెలియదు. నేను అది అగోచర విశ్వం నుంచి దృశ్యమాన విశ్వంలోకి పరివర్తనగా అర్థం చేసుకున్నాను. పరివర్తన జరిగిన చోట అది విస్ఫోటంగా కనిపించవచ్చు. మనం దానికి ఒకవైపునున్నాం. మరోవైపున ఇటువంటిదే మనకు తెలియని, మనకు సమానమైన ప్రతి విశ్వం ఉందేమో. దానిని మనం అనంత విశ్వం అనవచ్చు. అదే బిందువు గుండా పయనిస్తూ విస్ఫోటం చెంది నూతన విశ్వంగా మారుతుంది. మూలానికి ప్రతిరూపంగా ఉన్న మన దేహాలలా అది నిరంతరం మారుతూనే ఉంటుంది. బిందువు లక్షణాల గురించి ఆలోచించి దానికి గోళాకార బిందువు అని పేరు పెట్టాను. ఒక పదం మనం అనుకున్న భావాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. నేను ఈ గదంతా అంటాను. అంటే గదిలో వస్తువులన్నీ కలిసి అని అనుకోగలమా? ఆ పదం కొంతమేరకే మన భావాన్ని వ్యక్తం చేయగలదు. పరిపూర్ణత అనండి, గోళం అనండి, దానికి అన్నిటికీ మూలమైన బిందువుకు మధ్య నిరంతరము లయం ఉన్నట్టు కనిపిస్తుంది. కాని నేను బిందువును గోళాకార బిందువు అనడాన్ని చాలా మంది హర్షించలేదు. ప్లాటో నిష్పత్తుల గురించి చెప్పాడు. పైథాగరస్ సంగీతంలో నిష్పత్తుల గురించి చెప్పాడు. ఉదాహరణకి సంగీతపరంగా 4:4:3 అని అర్థం. వివరించలేని నిష్పత్తులను ప్లాటో రిటోల్ అన్నాడు. గోల్డెన్ మీన్ అని ఇంకోటి ఉంది, బంగారు సగటు. వాటిని అంకెల్లో వివరించలేము. కంప్యూటర్లు కూడా అందుకు ఉపయోగపడవు. అది అలాగే జరుగుతూనే ఉంటుంది.
మీరు విశ్వంలో సౌందర్యం ఉందన్నారు, దాని గురించి కొంచెం చెప్తారా?
గణిత సంబంధమైన నియమాలు కూడా సౌందర్యానికి సంబంధించిన నియమాలేనని నేను కనుక్కున్నాను. సౌందర్యానికి కూడా కొన్ని లెక్కలున్నాయి. నేను, రాస్ తోటలో తిరుగుతూ ఆకుల్ని గమనిస్తున్నాం. తోటలోని ప్రతి మొక్క గణితపరమైన పరమాద్భుతం. ప్రతి మొక్క గణితంలోని ఏదో అంశానికి అభివ్యక్తి. ఇది ఆకు, ఇది పువ్వు అంటాం, రైటే? కాని వాటన్నిటిలో నిష్పత్తులున్నాయి. సాలిడ్ జామెట్రీ, ప్లాటోనిక్ జామెట్రీగా పేర్కొనే నిష్పత్తులు. ప్లాటోనిక్ జామెట్రీకి ఆధారం 5. 3 పార్శ్వాల్లో కనిపించే 5 అంకెలే. 5 అనగానే నాకు బాబా బోధించిన విలువలు గుర్తొస్తాయి. బాబా బోధనలపై డచ్ జాతీయులు ఒకరు రాసిన నో దై సెల్ఫ్ అనే చక్కటి పుస్తకం ఒకటి ఉంది. అతని పేరు సాత్విక్ అనుకుంటాను. అందులో దేహం చిత్రపటం ఉంది. పుస్తకం అంతా బాబా బోధనలే, కాని అది అవయవాలు, కాళ్లు చేతులు మధ్య సంగీత నిష్పత్తుల గురించి పేర్కొంది. గ్రీసులో సంప్రదాయం పేర్కొనే విధంగా మన దేహమే విశ్వం, సూక్ష్మ విశ్వం.
అవును, స్వామి కూడా తరచూ ఆ మాటే చెప్తూ ఉంటారు.
అదే పరమాశ్చర్యం. భవనాన్ని మధ్యమ విశ్వం అనవచ్చు. సూక్ష్మ విశ్వం, స్థూల విశ్వముల మధ్య మధ్యమ విశ్వం వారధి లాంటిది, మధ్యవర్తి లాంటిది. భవనం కూడా అలాగే ఉండాలి. సరైన విలువల పునాదిపై నిర్మించిన ఏ భవనం కాని, ఆసుపత్రి కాని, గుడి కాని అలాగే ఉండాలి. దేహం విశ్వం అనుకుంటే ఈ గది మధ్యమ విశ్వం. ఈ గది నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఒకటి, నువ్వు విశ్వానమని, రెండు, బయట నీకన్నా గొప్పదైన విశ్వం ఉందని గుర్తు చేస్తుంది. ఆర్కిటెక్చర్కు సంబంధించిన అన్ని అంశాలు ఆ భావాన్ని ప్రతిఫలించాయి. కిటికీలు బయట ఉన్న విశ్వానికి సారాంశం లాంటివి. దిగువనున్న చదరం భూమి, పైన వలయాకారం ఆకాశం. కిటికీ సమతౌల్యాన్ని కాపాడే అంశం.
శివలింగం ఆకారం కూడా అంతే.
సత్యం, శివలింగం కూడా మనలాగే నిటారుగా ఉంటుంది. బాబా బంగారు అండాకారమైన లింగాన్ని సృష్టిస్తారు. విశ్వం స్వర్ణాండం నుంచే పుట్టిందనే గాథ ఒకటి ఉంది కదూ, అద్భుతమైన గాథ.
మీరెన్నో ఆసక్తిదాయకమైన విషయాలు చెప్పారు. విశ్వంలోని సౌందర్యాన్ని మనం సామాన్యంగా గుర్తించాం, కాని మన చుట్టూ భగవత్ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువులో అంతులేని సౌందర్యం దాగి ఉంది.
నేను మీతో ఏకీభవిస్తాను. మరొక విషయం, తాను చేస్తున్నది సరైంది కాబట్టే బాబా విద్య గురించి ఎక్కువగా నొక్కి చెప్తున్నారు.
అవును, ఇటీవల దాని గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు.
ఎడ్యుకేర్ గురించే కదా?
ఆ అవునదే, అంతర్ముఖం కావటం, లోపల నుంచి వెలికి తీయటం.
అక్కడో విశ్వం ఉంది కాబట్టి అదే కరెక్ట్.
ఎవరో గాని లైఫ్ అంటే జీవితానికి ఒక చక్కని నిర్వచనం చెప్పారు, LIFE, లుక్ ఇన్సైడ్ ఫర్ ఎవ్రీథింగ్, ఏది కావలసినా లోనికి చూడటం అని చెప్పారు.
బాగుంది, బాగా చెప్పారు. ప్లాటో కూడా అదే చెప్పాడు. దాన్ని ఆయన ఎనామ్నెసిస్ అన్నాడు. అంటే పరమాద్భుతమైన దాన్ని గుర్తు చేసుకోవటం.
బాబా వద్ద మీకు కలిగిన ఒకటి రెండు మధురమైన అనుభూతులను తెలిపితే అంతటితో ఈ గోష్ఠిని ముగిద్దాం.
అలాగే, కొద్దిసేపటి కిందటే రాజా నాకు వైట్ఫీల్డ్లో మేమున్న రోజులను గుర్తు చేశాడు. అక్కడ అందమైన వర్తులాకార భవనం ఉంది. మేమక్కడ కూర్చునున్నాం. అంతలో అక్కడున్న కుక్కు గడియారం నుంచి కుక్కు బయటకొచ్చింది. నేను అలోచితంగా, ఓహో, బాబాకు కుక్కు గడియారాలంటే ఇష్టం కాబోలు అన్నాను. బాబా, నాకు కాలంతో పనిలేదు, నేనే కాలాన్ని అన్నారు. నాకా మాట గుండెల్లో గుచ్చుకుంది. అంతలోనే బాబా, అది ఎవరో తెచ్చిచ్చింది అన్నారు. అంటే ఎవరో భక్తుని సంతృప్తిపరచడానికి ఆయన ఆ గడియారాన్ని గోడకు తగిలించారన్నమాట. తానే కాలమని బాబా చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోను. పైగా తనకు గడియారాలు లేవని చొక్కా చెదురు పైకెత్తి చేతులు చూపడం నాకు చాలా నచ్చింది. మనలో అవసరమైన వారికి బాబాయే వాచీలిస్తారన్న సంగతి ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం.
అవును, వాచ్ అంటే ఏమిటో కూడా బాబా చెప్పారు.
అవునవును, వాచ్ గురించి బాబా చెప్పింది చాలా విలువైంది. నాకు వారిచ్చిన వాచి చాలా ఆసక్తికరమైంది. మాట్లాడే మాటలు, చేతలు, ఆలోచనలు, మనస్సు విషయంలో జాగ్రత్తగా ఉండు అన్నట్టు అది గలగల్లాడుతూ ఉంటుంది. అటువంటి క్రమశిక్షణ చాలా విలువైంది. బాబా వస్తువులను తనకు గుర్తుగా, తన మాటలను గుర్తు చేసేవిగా ఇస్తూ ఉంటారు. ఇలా చెయ్యి, అలా ఆలోచించుకో అని ఎవరైనా చెప్పవచ్చు, కాని ఒంటి మీద ఉన్న ఒక వస్తువు ఆ పనిచేస్తే ఇదేమిటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, అది సరైన ఆలోచననా కాదా అనుకుని కాలాన్ని వృధా చేసుకోరు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు.
తానే కాలాన్ని అని స్వామి చెప్పిన సంఘటన చెప్పారు. అలా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన మరికొన్ని సంఘటనలు చెప్పండి.
నన్ను బాగా ప్రభావితం చేసిన సంఘటన కాబట్టి అది చెప్పాను. ఇంటర్వ్యూ గదిలో బాబా నుంచి ఇతరులు పొందుతున్న దానికన్నా నేను ఎక్కువగా పొందుతున్నట్టు నాకు తెలుసు. గదిలో వారు విన్నది, నేను గ్రహించినది భిన్నంగా ఉండటం నాకు తెలుసు. బాబా అలా ప్రతి ఒక్కరికి భిన్నమైన సందేశం ఇవ్వటం ఆశ్చర్యం కలిగించేది. వస్తువులు సృష్టించడం సరే సరే, అది మా సంస్కృతికి అలవాటు లేనిది. తిరిగి వెళ్లాక వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేదంటే జనం మన్ని పిచ్చివాళ్లుగానో మంత్రముగ్ధులైన వారిగానో జమకట్టేస్తారు. ఒకసారి ఇంటర్వ్యూ రూమ్లో ఆసుపత్రిలో పనిలో ఉన్న ఇంజనీర్లు కూర్చున్నారు. బాబా గదిలో తిరుగుతూ ఒకరి ఒడిలో వాచి సృష్టించి పడేశారు. మరెవరైనా ఆ సంగతి గమనించారా లేదా అని చూశాను. ఎవరూ చూడలేదు. బాబా మిగిలిన వారికి కూడా వాచిలిచ్చారు. అవి ఎలా వచ్చాయో ఎవ్వరూ గమనించలేదు. అటువంటి లీలను చూసే అవకాశాన్ని ఎలా పోగొట్టుకుంటారో కదా అనిపిస్తుంది. నాకైతే అవన్నీ పరమాశ్చర్యంగా ఉంటాయి.
బాబా బోధించిన జీవిత పాఠాల్లో ఎన్నేళ్లైనా మీరు మర్చిపోని పాఠం ఏది?
శాకాహారం తినడం. అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు చేసినా శాకాహారగా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాను. ఎప్పుడైనా రొయ్యలు తింటాను. ఆ తర్వాత ప్రక్షాళన చేసుకుంటాను. అది చాలా కష్టమైన పని. ప్రార్థన చాలా సహాయకారి. నేనిప్పుడు నా ప్రార్థనలో క్రీస్తు, మేరీలతో పాటు హిందూ దేవుళ్లను కూడా చేర్చాను.
మీరు కేవలం భగవంతుని భక్తులు, విశ్వాత్మ భక్తులు.
ఆ మాట అక్షరాల నిజం. నేను మేరీని, గణేశుణ్ణి ప్రార్థిస్తాను. నాకు గణేశుడంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం.
ఎందువల్ల? ఆయన రూపం వలన?
కాదు కాదు, ఆయన ఆవిర్భావానికి సంబంధించిన గాథ. ఆయన ప్రత్యేకంగా నిలిచే విషయాలు అన్నిటిపైన నాకు చాలా ఆసక్తి. నేనెక్కువగా ముస్లింలకు బోధిస్తూ ఉంటాను కాబట్టి ఇస్లాం గురించి కూడా నాకు మంచి అవగాహన అవసరం. సాకారాధన తప్పా ఉప్ప, దానికి అనుమతి ఉందా లేదా అనేది పక్కన పెడితే చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. మేం చిత్తరువులు గీయొచ్చా లేదా అని కళాకారులు ప్రవక్త మహమ్మద్ను అడిగినప్పుడు ఆయన మీకిష్టమైంది చేయండి, మీరు మరో ప్రాణి బొమ్మ గీస్తే అది శ్వాసించేలా చేయగలగాలి అన్నారు. అంటే ఆయన చిత్తరువులు గీయకూడదనలేదు, వాటికి శ్వాస పోయగలిగితే గీయవచ్చన్నారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉంటేనే అది సాధ్యం. అందువల్ల వారు జామెట్రీ వైపు మళ్లారు. ఇస్లాంలో జామెట్రీకి ఎంత ప్రాధాన్యత ఉంది. ప్లాటో దానిని నిత్య సత్యానికి సంబంధించిన కళ అన్నాడు. మతం కూడా నిత్య సత్యానికి సంబంధించిన కళే. అంతేకాదు, వారు ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్న జామెట్రీని చూడగలిగారు. తాము చేస్తున్నది సరైన పని అని వారికి తెలుసు.
ఓ, అంటే మీరు సంగీతం కళలకు మాదిరిగానే ఈ పవిత్రమైన జామెట్రీ కూడా భగవంతుని చేరే సులభమైన మార్గం అంటారు?
ఖచ్చితంగా అవుననే అంటాను. దాని పవిత్రమైన జామెట్రీ అని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పాశ్చాత్య దేశాలు పారిశ్రామిక ప్రగతి, లౌకికవాదాల మత్తులో పడిపోయాక జామెట్రీ ఒక సాంకేతిక కళ స్థాయికి దిగిపోయింది. దాని నుంచి ఇది వేరని చెప్పడానికి ఎలా అంటున్నాం. మనం గీసే ప్రతి గీత పవిత్రమైన జామెట్రీయే. గీయడం ప్రార్థనతో మొదలై ప్రార్థనతో ముగియాలి. మంత్రోచ్చారణకు స్వరపేటిక అవసరం. అలాగే జామెట్రీకి చేతులు ఉపయోగించాలి, కాని ఆ పని మనస్సులో ప్రార్థన చేస్తూ చెయ్యాలి. నేను జామెట్రీకి వాడే ప్రతి కాగితంలో ఓ మూల గీయబోయేది సరిగ్గా ఉండాలని కోరుతూ ప్రార్థన ఉంటుంది.
చివరిగా, ప్రతి ఒక్కటి దైవస్వరూపమే, అన్నీ ఆ దైవం నుంచే వచ్చేవే, యావత్ సృష్టి దైవికమైనది.
బాగా చెప్పారు. కాని ఇప్పుడు తమలోని దైవత్వాన్ని వదిలించుకోవాలని చూసేవారికి అది కూడదని గుర్తు చేస్తూ వారికి ఆ విషయాన్ని తిరిగి బోధించవలసిన సమయం వచ్చింది. ఏదైనా పని ప్రారంభించే ముందు మనలోని దైవత్వాన్ని మేలుకొరపడం అందుకో మార్గం. ప్రతి పనిని చేయబోయే ముందు దైవానికి సమర్పించాలి.
చాలా బాగుంది. మీరు మాతో ఇంత సమయం గడిపినందుకు ధన్యవాదాలు. సెలవు. సాయిరాం.
సాయిరాం.
ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణ తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. సాయిరాం.